ప్రవీట్ యూస్ట్ గారు కడప.
మత్తయి సువార్త 6:5-6 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును.
ఏడు 8 వచనాలు ఏఎస్ఎం మేరీ
గారు. అందరికి ప్రైజ్ లాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 6:7-8 వచనము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపి మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరేలాగూ ప్రార్థన చేయుడి.
9-10 వచనాలు బాబు టీచింగ్.
వచనాలు కాబట్టి మీరేలాగూ ప్రార్థన చేయుడి. ప్రలోక ముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము ప్రలోక ముందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక.
మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించండి.
పోస్ట్ లో ఉన్న వాళ్ళు మీతో ఆపరేట్ చేయండి, అన్మ్యూట్ అవుతున్నారు. పోస్ట్ లో ఉన్న వాళ్ళు తీసుకోండి. 13-14 వచనాలు ఎడ్గాన్స్ యోహాన్.
సార్ వందనాలు సార్.
వాయిస్ బాగుంది కదా.
మమ్మల్ని శోధనలు ఎత్తి తీక దృష్టి నుండి మమ్మల్ని తప్పించుము, మనుషుల అపరాధములను మీరు క్షమించినడిలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. వందనాలు సార్.
15 వచనం అమరావతి.
మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.
6 ఇన్ఛార్జీలు ఈ రోజు బైబిల్ స్టడీలో టీమ్ గా ఉంటారు, మిగతా పార్టిసిపెంట్స్ గా ఉంటారు. బైబిల్ స్టడీ టీమ్ గా ఉండడానికి ముందుకొచ్చిన ఇన్ఛార్జీలకు అందరికి వందనాలు. ఒక మాట ప్రార్థన చేసుకుని మనం ముందుకు కొనసాగుతాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవ, దయగల రక్షక, మీకు వందనాలు. కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. మీ గ్రంథంలో ఉన్న సత్యాన్ని ప్రభు మేమందరం ధ్యానించడానికి మీ పాదాల వద్ద కూడి ఉండగా మీరు మాకు ఇచ్చిన ప్రభు గైడ్లైన్స్ ను బట్టి ప్రభు మీకు వందనాలు. స్తోత్ర ఎంతో ప్రయోజనకరంగా దీవెనకరంగా ప్రభు కనువి మా సంభాషణ మారుస్తున్నారు, మీకు వందనాలు. మరొకసారి మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నా, మీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. దేవా, మీ దాసుడు రవి టీచర్ గారిని బట్టి, ఏఎస్ఎం మేరీ గారిని బట్టి, బాబు మాస్టర్ గారిని, నవనీతను, హెడ్ కాన్స్టేబుల్ వ్యూహాన్ని, అమరావతి కిషోర్ మీరు జ్ఞాపకం చేసుకొని సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. దేవా, మీకు వందనాలు. కృప చూపించమని పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము. బాబు మాస్టర్ గారు మీరు కొంచెం అన్మ్యూట్ అవుతున్నారు, మీట్లో పెట్టుకోండి. 2 నాయిస్ కూడా మీ దగ్గర ఎక్కువ ఉంది, కొంచెం చూసుకోండి. 6 ఈరోజు బైబిల్ స్టడీ టీమ్ గా ఉండడానికి ముందుకు వచ్చిన ఇన్ఛార్జెస్ కి అభినందనలు. ఉదయకాలం ఆరాధనకు వచ్చిన అందరికి ఆహ్వానం. మనం ఈ ఆరుగురు మాత్రము అన్మ్యూట్ చేస్తారు, మిగతా చాట్ బాక్స్ లో మీరు స్పందించడానికి అవకాశం ఉంటుంది. వాక్యాన్ని స్పష్టంగా ఆరుగురు చదివారు. ఆ చదివిన వాక్యం మీకు ఎలా అర్థమైంది మీ సొంత మాటలో చెప్పాలి. రవి టీచర్
గారు, నాకు ఇచ్చినటువంటి భాగము మత్తయి సువార్త 5:6-5:6 ఈ 2 నేను చదివినప్పుడు ధ్యానం చేసినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, నేను ప్రార్థన చేసేటప్పుడు
ఇక్కడ ఏం చేస్తామంటే స్టడీ చేసిన విషయాలు మాట్లాడడం, చదివిన వాక్యాన్ని సొంత మాటల్లో చెప్పడం, ఆ వాక్యాన్ని సొంత మాటల్లో చెప్తారు. స్టడీ చేసిన విషయాలు ఆ ప్రశ్న వచ్చినప్పుడు అక్కడ మీరు మాట్లాడతారు, ఇక్కడ జస్ట్ చదివిన వాక్యాన్ని సొంత మాటలో చెప్పాలి.
నేను ప్రార్థన చేసేటప్పుడు వేషధరలాగా ఉండకూడదు, ఏకాంతంగా పశ్చాత్తాప మనసుతో ప్రభుకు ప్రార్థన చేస్తే ప్రభు వింటాడు అనేటువంటిది నాకు అర్థమైంది బ్రదర్. వేషధరలాగా ఒక మెప్పు ఘనత కోసం కాకుండా వేషధరలాగా ఉండకూడదు, ఏకాంతంగా పశ్చాత్తాప మనసుతో ప్రార్థన చేస్తే ప్రభు నా మన వింటాడు, నాకు సహాయపడతాడు అనేటువంటిది నాకు అర్థమైంది బ్రదర్.
అద్భుతం, అంతే సరిపోతే అట్లా సొంత మాటల్లో మీరు మాట్లాడితే చాలు. థ్యాంక్ యూ. తర్వాత ఏఎస్ఐ మేరీ
గారు, 7:8 మనం చూసినప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యర్థమైన మాటలు, అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు పలకూడదని, మరి విస్తరించి కూడా మాట్లాడకూడదని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారండి. మరి మన యొక్క తండ్రికి అడగకమునిపే మన అవసరాలు ఏంటో తెలుసు కాబట్టి ఆ విషయాల గురించి మనం ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పుతూ ఉన్నట్లుగా ఇక్కడ నేను తెలుసుకున్నాను.
బాబు టీచర్
ఇక్కడ అంటే మనము శిష్యులు ఏ విధంగా అయితే ప్రార్థన చేయాలన్న విషయాన్ని ప్రభు వారు ఇక్కడ ప్రార్థన చేయటం నేర్పిస్తున్నారు కదా. పరలోక ముందున్న తండ్రి యొక్క నామం ఏ విధంగా పరిశుద్ధపరచబడాలని చెప్పేసి అని, అట్లాగే ఆయన రాజ్యము ఏ విధంగా ఉందని చెప్పేసి అని, ఆయన చిత్తము ఏ విధంగా జరగాలంటే పరలోకములో ఎట్లా జరుగుతున్నదో భూమి మీద కూడా అలాగే జరగాలని చెప్పేసి అని అర్థం చేసుకున్నాను కదా. వాయిస్ వస్తుందా బ్రదర్?
బాబు టీచర్ ఆ నాయిస్ వస్తుంది, మీరు ఎందుకు వచ్చింది వాయిస్ కానీ ఇంజన్ స్పీడ్గా తిరుగుతుందేమో మీ రూమ్ లో, బాగా టూ మచ్ గా నాయిస్ ఉంది. పని చేయాల్సిన అవసరం లేదు, కొంచెం తగ్గించుకోవచ్చు నాయిస్ వాయిస్. తర్వాత నవనీత.
క్షమించిన ప్రకారం ఎవరైనా కానీ మన దేశంలో తప్పు చేసినప్పుడు మనం క్షమించగలిగితే ఆ క్షమాపణ మనలో ఉన్నట్లయితే దేవుడు మన పట్ల క్షమించే గుణం ఉంటుందని నాకు అర్థమైంది సార్.
తర్వాత
సార్, నాకు శోధన వచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు అనుకుంటున్నాను సార్. తర్వాత మనుషుల అపరాధములను క్షమించిన లాగున పరలోకపు తండ్రి కూడా నన్ను, నేను క్షమిస్తే మనుషుల అపరాధములను పరలోకపు తండ్రి నా అపరాధాలను క్షమిస్తాడు అనుకుంటున్నాను సార్.
అమరావతి సిస్టర్.
రైట్లర్ బ్రదర్, మొదటిగా నేను నా పాపములు నా అపరాధములను క్షమించిన మరి యేసుక్రీస్తు ప్రభు వారు, మరి నేను ఎదుటి వారి పాపములు క్షమిస్తేనే నా పాపములు క్షమించబడతాయని నేను తెలుసుకున్నాను బ్రదర్.
ఎందుకో సొంత మాటల్లో అక్కడ ఉన్న వాక్యం చెప్పండి అన్నాకాడ మీరు ఎందుకో నాకు తడబడినట్టుగా అనిపించింది. ఆల్మోస్ట్ వాళ్ళందరూ తడబడతానే ఉన్నారు. సరే, ఎవరైనా మిగతా వాళ్ళు చెప్పిన విషయాలు నేను ఆల్రెడీ గైడ్లైన్స్ మీకు డిస్ప్లే చేస్తున్నాను. 4వ పాయింట్, స్టడీ టీమ్ సభ్యులు చదివిన వాక్యం చదివిన వారే మరలా వాక్యం అన్ని ఎలా అర్థమైందో సులభ భాషలో సొంత మాటల్లో వివరించి చెప్పేటట్లుగా ప్రోత్సహించాలి. వివరించి అన్న మాట కూడా అవసరం లేదు, తీసేద్దాము, నేను గైడ్ లైన్ మారుస్తాను. సొంత మాటలో చెప్పాలి. అక్కడ కొంచెం పాతకాలం భాష ఉంటుంది. ఇప్పుడు మనం వాడుతున్న వాడుక భాషలో చెప్పాలి, అంతే. ఇక్కడ ఎలా ఉంది అని వాడుక భాషలో చెప్పాలి. అక్కడ ఉన్నది చెప్పకుండా మీరు అప్లికేషన్కో ఏదో ఒక దానికి వెళ్తున్నట్టుగా అనిపించింది. ఒక్కసారి మళ్ళీ మార్చి ట్రై చేస్తారా? నాకు ఎవరిది కూడా నేను సాటిస్ఫై కాల. అంటే ఎగ్జాంపుల్ ఏమంటాను, అక్కడ 9-10 వచనాలు బాబు టీచర్ గారు చెప్పినప్పుడు ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు. అందులో నా పోర్షన్లో 3 మాటలు ఉన్నాయి. 1, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమని నెరవేరుతున్నట్లు భూమి అని నెరవేరును గాక అని ప్రార్థన చేయమన్నారు అని చెప్తే అయిపోయింది. అక్కడ ఉన్న విషయాలు అవే సొంత మాటలో చెప్పడం. కొన్ని తర్వాత వాళ్ళు మాట్లాడినా ఇక్కడ ఇలా ఉంది, ఇలా ఉంది అని సొంత మాటలో చెప్పాలి. ఇక్కడ ఓన్ వర్డ్స్ లో చెప్పాలి, బైబిల్ వర్డ్స్ పక్కన పెట్టి. మీరు ఇక్కడ వివరణకి వెళ్ళొద్దు, అప్లికేషన్కి వెళ్ళొద్దు, ఉన్న మాటలు మీ సొంత మాటలో చెప్పాలి. ఒకసారి మళ్ళా రవి టీచర్ గారు 5-6 వచ్చినారు.
బ్రదర్, అక్కడ వేషధారుల వల్లే మీరు ఉండవద్దని ప్రభు చెప్పాడు. అక్కడ వేషధారుల వల్లే ఉండవద్దంటే అక్కడ వాళ్ళు మనుషులకు కనబడాలని వాళ్ళు ఆ తర్వాత మనుషు మెప్పు కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అయితే మీరు అలా ఉండకూడదు అనేసి ఇక్కడ ప్రభు మళ్ళీ 6 చెప్తూ వచ్చినాడు. నువ్వు ఏకాంతంగా నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయము, అప్పుడు ప్రభు నీ ప్రార్థన వింటాడు అనేటువంటిది నాకు అర్థం అవుతుంది.
చక్కగా ఉంది.
ప్రార్థన చేసేటప్పుడు అన్ని జనులు వ్యర్థమైన మాటలు వచ్చిస్తారని, అదే విధంగా విస్తరించి కూడా మాట్లాడతారని అనేసి వ్రాయపడిందయ్యా. మనం ఆ విధంగా ఉండకుండా, మరి ఉండకూడదు అనేది కూడా తెలియజేస్తూ, మరి మన యొక్క తండ్రిని అడగక మునిపే మనకు అవసరతలు ఏమున్నాయో ఆయన తెలుసును కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలనేసి ఇక్కడ నేను నేర్చుకున్నాను.
ఏమి నేర్చుకున్నారు కాదు, అక్కడ ఉన్న విషయాలు సొంత మాటలో చెప్పండి. అది బాగుంది, బాగా చెప్పారు. 9-10 వచ్చినారు బాబు టీచర్ గారు.
ఇప్పుడు ప్రభు అంటే మీరు అంటే ప్రార్థన చేయటము ఏ విధంగా ఉందని చెప్పేసి పరలోకమందున్న తండ్రి ప్రార్థన గురించి ఆయన అంటే నామము పరిశుద్ధపరచబడను గాక, ఆయన రాజ్యం వచ్చును గాక, చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద ఆ విధంగా నెరవేరును గాక అని అర్థం చేసుకున్నాం ప్రజలు.
అవి వాస్తవానికి అర్థం కాని భాషలో సొంత మాటలో చెప్పమన్నప్పుడు వాటిని కొంచెం సొంత మాటలు చెప్పడానికి ట్రై చేసుకుంటే బాగుండేది. ఎవరు చెప్తారా? ఇంకా సొంత మాటల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. మీరు సొంత మాటల్లో మీ ఓన్ లాంగ్వేజ్ ఏం చెప్తారా? ఓకే, ట్రై చేయండి, మరలా మీ దగ్గరకు వస్తా. నవనీత
సార్, ఏంటంటే మా రుణస్తులు మేము ఆల్రెడీ ఇక్కడ ఏమన్నారంటే, మామూలుగా నాకు అర్థమైంది సార్, మా రుణస్తులు మేము క్షమించున్నాం, ఆల్రెడీ క్షమించున్నాం, అలాగే దేవుని అడుగుతున్నాం ప్రభా మా రుణములు కూడా క్షమించము అన్నట్లు నాకు అర్థమైంది సార్. అంటే అడుగుతున్నట్లు.
నీ వచనాలు ఎంతమ్మా? ఎన్ని వచనాలు రాయమని రాసుకున్నావా నీ బుక్ లోని? ఎన్నో వచనాలు చదవాలి?
11-12 సార్.
మరి నువ్వు 12 మాట్లాడుతున్నావు, 11 ఏం చేస్తావు? ఏమి టెన్షన్ పడకుండా మాట్లాడుతున్నావు, చక్కగా మాట్లాడుతున్నావు, ఫ్రీగా మాట్లాడు.
సార్, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. సార్,
దాని సొంత మాటలు అంటారేమో. అలాగే బాగుంది. యోహాన్,
అయ్యా మనకు శోధన వచ్చినప్పుడు దేవుడు మనకు ఎల్లవేళలా సహాయం చేస్తాడు సార్.
ఈ శోధన వస్తే దేవుడు సహాయం చేస్తాడు అని అక్కడ ఉందా?
శోధన లేకతేక దుష్టు నుండి మనం తప్పించము. మమ్మల్ని శోధన లేకతేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించము అని ఉంది
అని ప్రార్థించండి అని ఉంది. మన ప్రార్థనలో శోధన కొరకు ప్రార్థించాలి అని ఉంది. అది సొంత మాట. మనకు శోధన వస్తే దేవుడు తప్పిస్తాడు అన్నది అప్లికేషన్. అక్కడ ఉన్నది ఏంటి? ప్రార్థనల అంశంలో శోధన కోసం కూడా ప్రార్థన చేయాలి. అక్కడ ఉంది అది. ముందు ఏదో తర్వాత ఏదో ఉన్నట్టుందిగా, ఇంకేం లేదా?
ఉందా?
అది కూడా చెప్పు. మరి సొంత మాటలో చెప్పు, ఫ్రీగా మాట్లాడు.
అవునా? మనుషుల అపరాధములు మనము క్షమించలాగున మన పరలోకపు తండ్రి కూడా మనము మన అపరాధాలు క్షమిస్తాడు. అంటే మనము క్షమాపణ గుణం మనకు ఉండిందంటే కదా, పరలోకపు తండ్రి కూడా మన అపరాధాలను క్షమిస్తాడని.
అద్భుతం, చక్కగా చెప్పు. మనకు ఆ గుణం ఉంటే దేవుడు మనకు క్షమిస్తాడు. చాలా బాగుంది. 15 అమరావతి.
నేను మనుషుల అపరాధములు క్షమించకపోతే నా తండ్రి కూడా నా అపరాధములు క్షమించరన్నయ్యా.
క్షమించకపోతే క్షమించనన్నాడు. క్లియర్. ఇందాక ఎవరినో మళ్ళీ చెప్పమన్నాను. ఎవరు? సరే, ఓకే, బాగానే చెప్పారు. నెక్స్ట్ 5వ పాయింట్ ఏంటంటే, ఒకవేళ చెప్పిన వారు విషయాలు ఏమైనా మీకు సరిగ్గా చెప్పలేకపోయారు, ఈ విషయాలు వాళ్ళకి అర్థం కాలేదేమనిపించింది వారు సొంత మాటలు చెప్పినప్పుడు అనిపిస్తే, పక్క వాళ్ళు దాన్ని మీరు దిద్దుబాటు చేయొచ్చు. ప్రేమపూర్వకంగా దిద్దుబాటు చేయాలి. ఎక్కడ రాశానది? ఇది చదివిన వారు వివరించి చెప్పిన తర్వాత వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే టీం సభ్యులు ప్రేమపూర్వకంగా దిద్దుబాటు చేయాలి. ఎవరైనా, నేను ఆల్రెడీ చేశాను మీ ప్రయత్నం, మీరు చేయాల్సింది. ఎందుకో అందరు తొందరపడుతున్నారు, త్వరపడుతున్నారు అన్న ఉద్దేశంతో నేనే దిద్దుబాటు చేశాను. ఇక్కడ మీకు అవకాశం ఉంది. ఏమైనా ఇక్కడ మీరు మాట్లాడతారంటే మాట్లాడచ్చు, లేదు బానే ఉన్నాయి అని అనుకుంటే మీరు మౌనంగా ఉండొచ్చు. దాన్ని బట్టి ముందుకెళ్దాం. ఆల్రెడీ నేను చెప్పాను, మీరు అక్కడ ఉన్నది ఏంటి, సొంత మాటలు చెప్తుంది ఏంటి అని నేనే కరెక్షన్ చేశాను కాబట్టి ముందుకెళ్ళిపోతున్నాను. అది మీరు గ్రహించుకోవాలి. అంటే నేనేమంటానంటే, జనరల్ గా ఏం చేయమంటే ఏం చెప్పమంటే అలాగ మీరు అర్థం చేసుకుని ప్రశ్నకు సమాధానంగా చెప్పడం కూడా అది నేర్చుకోవాలి. అది ప్రాముఖ్యం. బాగా చదివారు, స్పష్టంగా చదివారు, సొంత మాటల్లో చెప్పమన్నప్పుడు సొంత మాటలో చెప్పడానికి ట్రై చేశారు. కొంతమంది బాగా చెప్పారు, బాగుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఇది నిన్న నైట్ గైడ్ లైన్స్ కూడా మార్చాం, ఎందుకంటే 2 డేస్ కాబట్టి. ఇక్కడ మీరు మీ సమాధానాలు కానీ అభిప్రాయాలు కానీ మీరు పంచుకోవచ్చు, ప్రశ్నలు కూడా మీరు ఇక్కడ అడగచ్చు. అంటే తర్వాత పారాగ్రాఫ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. మీకు ఇక్కడ రూల్ ఏంటంటే, చదివిన వాక్య భాగం మీ వాక్యాలు కానీ లేదా హోల్ ప్యాసేజ్ మీద కానీ ఏదైనా మీరు ప్రశ్నలుంటే అడగొచ్చు. ఇక్కడ ప్రశ్నలు అడగొచ్చు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. అయితే 6వ పాయింట్ ఏంటంటే, మీరు మాట్లాడుతున్నప్పుడు అంతా వివరించాల్సిన పని లేదు, డైరెక్ట్ గా నేరుగా మాట్లాడండి. ఒకటే రెండు మాటల్లో మీరు మాట్లాడాలి, అప్పుడు టైం సేవ్ అవుతుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పకుండా మీరు మాట్లాడుతూ ఉంటే టైం అయిపోతుంది, పాయింట్ మేము పాయింట్ పట్టుకోవడం కష్టం అవుతుంది. అందుకోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నేరుగా మాట్లాడాలి. ప్రశ్నలు అభిప్రాయాలు ఇక్కడ మీరు మాట్లాడచ్చు. ప్రశ్నలు అభిప్రాయాలు అన్న మాట దగ్గర జనరల్ గా ప్రశ్నించడం అన్నది బాగుంటది, కానీ మీరు ఆల్రెడీ ముందే పోర్షన్ ఇచ్చాం కాబట్టి మీరు ఏమన్నా స్టడీ చేస్తుంటే, నాకు ఈ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు ఇట్లా ప్రశ్న వచ్చింది, దానికి ఇలా సమాధానం వచ్చింది అని కూడా మీరే సమాధానం చెప్పేయచ్చు. అప్పుడు త్వరగా పాస్ అయ్యేది మనం కంప్లీట్ చేస్తున్నాం అనమాట. రవి టీచర్ గారు
బ్రదర్, దీంట్లో యేసు ప్రభు ప్రార్థన చెప్పాడు, నమూనా ప్రార్థనలో నీ రాజ్యం వచ్చునుగాక అనేది ప్రార్థనలో ప్రభు చేయమన్నాడు. దీని గురించి కొంచెం క్లారిటీగా చెప్పాలి కదా ఎవరైనా
అభిప్రాయం. వచ్చుగాక అన్న అంశం అర్థం కాలేదు అని అనుకోవాలా, అర్థమైంది కానీ చర్చ కోరుకుంటున్నారా మీరు?
క్లారిటీగా నాకు అర్థం కాలేదు కాబట్టి
క్లారిటీ అర్థం కాలేదు అదొకటి. ఎవరైనా హెల్ప్ చేస్తారా? అక్కడ నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేయమన్నారు కదా, అది రవి టీచర్ గారు వివరణ కోరుతున్నారు. ఎవరైనా మీరు సొంత మాటల్లో ఆయన సమాధానం చెప్పగలిగితే బాగుంటుంది. టీం సభ్యులు అమరావతి
దేవునికి ఒక రాజ్యం ఉంది, ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంతో వస్తున్నాడు. పరలోకముందని మాత్రండి నీ రాజ్యం వచ్చినగా కానీ ప్రార్థన అని అర్థం అవుతుందన్న.
ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యము రావాలి అని ప్రార్థన చేయమన్నాడు ఆయన, అంతేనమ్మా?
అవునన్నా.
ఇంకేమన్నా మాట్లాడతారా? నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేయమన్నారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటున్నారు బ్రదరు. అట్లాగే టీమ్ సభ్యులు పార్టిసిపెంట్స్ చాట్ బాక్స్ లో మీరు మాట్లాడచ్చు. ఎంత చక్కగా చాట్ బాక్స్ లో హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ ఇన్ఛార్జ్ ఆయన మాట్లాడుతున్నారంటే, 11వ వచనం మీద ఇలా అన్నాడు, మనదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ప్రార్థన చేయమన్నారు. 11వ వచనం అనుదిన ఆహారం అంటే జీవితానికి కావలసిన కనీస అవసరాన్ని సూచిస్తుంది, సంపదల కోసం కాదు. మన ప్రార్థన ఆ సంపదల కోసం కాకుండా అవసరాల కొరకే పరిమితం అవ్వాలి అని ఈ వాక్యం నాకు అర్థమైందండి అని ఆయన చెప్పాడు స్టేట్మెంట్ గా. అలా మీరు మాట్లాడుతూ ఉంటే చాలా క్లారిటీ వస్తుంది. ప్రశ్నలు అడగొచ్చు, స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, అభిప్రాయాలు మాట్లాడవచ్చు, వివరణ కోరచ్చు. ఏదైనా చాలా కీలకమైన ప్యాసేజ్ లో ఉన్నాం ఈ నాకు తెలిసి. ఈ ప్యాసేజ్ మీద మనం ఎంత మాట్లాడినా ఇంకా వెలుతుంటది. టైం తీసుకోకుండా మీరు మాట్లాడడానికి ట్రై చేయాలి. మీ రాజ్యం వచ్చుగాక అన్న మాట దగ్గర టీమ్ సభ్యులు ఏమి రెస్పాండ్ కావట్లేదు, కానీ పార్టిసిపెంట్స్ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. సుశీల టీచర్ గారు ఏమంటే, దేవుని రాజ్యం భూమి పైన వస్తుంది అని ఆవిడ అంటారు. రాజేష్ ఎస్ఐ గారు ఏమంటారంటే, ఎవ్రీవన్ అండర్ గాడ్స్ రూల్, గాడ్ రూల్స్, అదే దేవుని పాలన కిందకి అందరూ రావాలి అని దీని అర్థం అని అంటాడు ఆయన. యేసురత్నం గారు, మన జీవితంలో పరిపూర్ణమైన పరలోక సంబంధించిన జీవితం మనలో రావటం, ఓకే, పరలోక సంబంధించిన జీవితం మనలో రావటం అని ఆయన అంటాడు. రవి అంటాడు, దేవుని రాజ్యం అంటే దేవుడు పరిపాలించే స్థలం, హృదయం, జీవితం, దేవుని పాలన అంటున్నాడు ఆయన. స్వామి నీ రాజ్యం వచ్చును అంటే ఏమిటి, దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, ఆ ప్రశ్న మీదే మాట్లాడుతున్నాం. నాగరాజు ఏఆర్ఎస్ గారు, భూలోకంలో దేవుని రాజ్యం, అమరావతి దేవుని రాజ్యం రావాలన్న మాట దేగా భూమి మీద రావాలి అని నాగరాజు అంటాడు. దేవుని అంటుంది, దేవుని రాజ్యంలో నీతి సత్యం ఉంటుంది, అది భూమి పైన స్థాపించబడుతుంది, స్థాపించబడటం. చాలా బాగా మీరు మాట్లాడుతున్నారండి, అలాగే అంతకంటే బాగా స్టడీ టీమ్ మాట్లాడాలి, ఇన్ఛార్జెస్ మాట్లాడాలి, టీమ్ సభ్యులు చక్కగా చాట్ చేస్తున్నారు. తప్పకుండా మీ అభిప్రాయాలు మేము మాట్లాడుకుంటాం, మీరు అభిప్రాయాలు చెప్పండి. టీమ్ సభ్యులు మాట్లాడండి. నీ రాజ్యం వచ్చుగాక అంటే దాని మీద ఏమన్నా మీరు మాట్లాడతారా? రవి గారికి హెల్ప్ చేస్తారా? నవనీత,
నీ రాజ్యం వచ్చునుగాక అంటే నాకు అర్థమైంది నీ చిత్తం, అంటే ఆయన చిత్తం పరలోకంలో ఏ విధంగా నెరవేరిందో భూమి మీదను అలాగే నెరవేరాలని. ఇప్పుడు వార్తలో కన్నా సునియోని ఏ విధంగా ఎదురు చూసారో అట్లా రావాలని కోరుకున్నారని అర్థమైంది సార్.
నీ రాజ్యం వచ్చుగాక అంటే ఆ తర్వాత మాట నీ చెప్తూ నెరవేరటం, దేవుడు అనుకున్నది జరగటమే దేవుని రాజ్యం అంతేనమ్మా నీ సమాధానం. ఇక్కడికి ఇంతవరకు జరిగిన డిస్కషన్ ద్వారా రవి టీచర్ గారికి ఏమైనా క్లారిటీ వచ్చిందా?
సరైన క్లారిటీ రాలేదు.
సరైన క్లారిటీ రాలేదు అంటే ఎందుకు మీకు రాలేదు, ఎక్కడ రాలేదు, మీరేమైనా మాట్లాడితే మేము దాని తగ్గట్టుగా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే నేను ఈ టీం సభ్యులు మాట్లాడింది ఇద్దరు ముగ్గురు మాట్లాడినా ఇద్దరు మాట్లాడినా స్టడీ టీం చాలా విషయాలు పార్టిసిపెంట్స్ చాలా విషయాలు ప్రస్తావిస్తున్నారు. అయినా సరే మీరు క్లారిటీ రాలేదంటే మీ ప్రశ్న మరలా మాకు అర్థమయ్యేలా అడగాలి. అక్కడ ఏమేమి పిక్చర్ కూడా ఒకసారి చదువుతాను తర్వాత మీరు అడిగిరి గాని. ప్రసన్న, దేవుని రాజ్యం అంటే పరిశుద్ధులకు మాత్రమే పరిమితం అన్నారు. మెర్సీ, దేవుని రాజ్యం అంటే దేవుడు భూమిపై తన అధికారాన్ని ఉనికిని వ్యక్తపరుస్తూ పరిపాలించటం. మెర్సీ జోసెఫ్ గారు అంటారు. రెబ్క అంటుంది, మనలను ప్రేమించుచు తన ప్రకటన 1:6 కోట్ చేసి మనలను తన రక్తం ద్వారా ఒక రాజ్యముగా విడిపించి చేశాడు అని తన కోట్ చేస్తుంది. మనమే ఆయన రాజ్యం అంటుంది రెబ్క. రత్నం శేఖర్ శ్రీకాకుళం, ఆకలి దప్పులు వ్యాధులు లేని రాజ్యం అని అంటున్నారు. రాజశేషయ్య గారు పేతురు 1:3:15 కోట్ చేసి ఆ రిఫరెన్స్ రిపోర్ట్ చేసే కంటే రిఫరెన్స్ మీరు మాట్లాడుతుంది చెప్తే బాగుంటుంది. అక్కడ సగం కట్ అయింది. ఇవి జయరామ్ అంటాడు, ప్రస్తుతం ఉన్నది అపవాది పాలన, అది రద్దు కావాలి అని అంటాడు ఆయన. జోసెఫ్ వెస్ట్ గోడావరి నుంచి అంటాడు, సాతాన రాజ్యం నుంచి బయటకు రావడం అని అంటాడు. అదే వాక్యాన్ని రాజశేషయ్య గారు కోట్ చేసి ఇవన్నీ నీకు ఇస్తాను అంది. సుశీల 1000 సంవత్సరాల పాలన రావడం అని అంటది. చాలా బాగా మాట్లాడుతున్నారు, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, పాయింట్ కి తగ్గట్టుగా మాట్లాడుతున్నారు, బాగుంది. ఇన్ని విషయాలు వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఇంకా రవి టీచర్ గారు మీరు మాట్లాడితే, ఒకవేళ అర్థం కాకపోతే క్వశ్చన్ మళ్ళీ రీఫ్రేమ్ చేసి అడిగితే బెటర్.
అర్థం కరెక్ట్ బ్రదర్. ఇప్పుడు 1000 ఇయర్స్ పరిపాలన గురించి చెప్పారు, తర్వాత కృత ఆకాశము కృత భూమి అనేటువంటిది కూడా చెప్పారు. ఇక్కడ మనం భూలోకములో ఇప్పుడు ఆయన రక్తం ఇచ్చి కొన్నటువంటి బిడ్డలు అంటే విమోచింపబడినటువంటి వారిని కూడా ఒక రాజ్యంగా మనం తీసుకోవచ్చా, లేకపోతే 1000 ఇయర్స్ పరిపాలన ఒక రాజ్యంగా తీసుకోవచ్చా, లేకపోతే కృత ఆకాశం కృత భూమి తర్వాత ఫైనల్ గా అన్ని నాశనం అయిపోయిన తర్వాత అది తీసుకోవాలన్నా, ఏది తీసుకోవాలనేది నేను
అద్భుతం ప్రశ్న. ఎంత బాగుందో మీరు చెప్తున్నారు కానండి, రకరకాలుగా చెప్తున్నారు, నన్ను ఏం తీసుకోమంటారండి అంటాడు రవి టీచర్ గారు. అది అందుకోసం ఏం చేశామంటే మనకి తేలని విషయాలు ఏమైనా ఉంటే ఈ సజీవ వాహిని ఎల్ప్ తీసుకుందాము అని అనుకున్నాము. సజీవ వాహిని మీరు ఏమన్నా చూసారా, నేనేమన్నా పెట్టమంటారా రవి గారు? సజీవ వాహినిలో వీళ్ళు ఏం చెప్పారు మీరేమన్నా చూస్తే మీకు కన్ఫర్మేషన్ రాలేదా?
సజీవ వాహిని చూడలేదు.
యా చూడలేదు, చూడలేదు కాబట్టి తప్పకుండా సజీవ వాహిని చూద్దాం. సజీవ వాహినిలో వాళ్ళు ఏమంటున్నారంటే, నేను కొన్ని మీరు ఇన్ని విన్న తర్వాత కూడా సాటిస్ఫై కాలేదు కాబట్టి తప్పకుండా అవ్వకూడదు మనం అర్థం కానప్పుడు, అందుకోసం వీళ్ళు చెప్పింది విందాం. ఒక్క నిమిషం. యా రాజ్యం వస్తుంది అన్న మాట దగ్గర ఇలా అన్నారు. ఇది ఇక్కడ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ఇది వ్యక్తిగత అవసరాల గురించి కాక దేవుని విషయానికి సంబంధించిన మాట అన్నారు. దేవుని రాజ్యం ఇంతకు ముందే వచ్చి ఉంటే, దేవుని రాజ్యం ఈ మధ్యకే వచ్చింది లేకపోతే దేవుని రాజ్యం సమీపించింది అన్నాడు కదా. ఆయన ఒకవేళ వచ్చి ఉంటే ఆయన శిష్యులు ఇప్పటికే అందులో ఉంటే దేవుని రాజ్యం రావాలని ప్రార్థన చేయడం ఎందుకు? రిబ్కా మిగతావులు కోట్ చేసిన మాటల ప్రకారంగా ఆ రాజ్యంలో ఉంటే మళ్ళీ ప్రార్థన చేయడం ఎందుకు అని వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ రాజ్యం దాగి ఉన్న ఆధ్యాత్మిక రీతిలో తన ప్రజల హృదయాల్లో మాత్రం వచ్చింది. ఈ మాట మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది బాగుంది. ఇది 1000 ఏళ్ల పరిపాలన కాదు, హృదయంలోకి మాత్రమే వచ్చింది. ఇది ఆయన రాజ్యం లోకంలో వ్యాపించాలని, మరింత మంది దేవుని పరిపాలనకు తమ హృదయాలలో లోబడాలని చేసిన ప్రార్థన కావచ్చు. ఆ మాట మీరు అన్నారు చాట్ బాక్స్ లో పెట్టిన వాళ్ళు. ఇది హృదయాలు లోబడ్డం, మనుషులు లోబడ్డం కావచ్చు అన్నారు. దేవుని రాజ్యం బహిరంగంగా లోకంలో ప్రత్యక్షం కావాలని చేసిన ప్రార్థన కూడా కావచ్చు. రెండు 1000 ఏళ్ల పరిపాలన కోసం కూడా ఇది అప్లై అవుతుంది, మనుషులు మారడం కోసం కూడా వస్తుంది అని అంటారు. ఇదే దీని అర్థమైతే యేసు ప్రభు రెండవ రాకడ విషయం చేసే ప్రార్థన నీ ప్రకటన 22:20లో ఉన్న మాట మాట్లాడుతున్నారు. పరలోకంలో దేవుని సంకల్పం ఇక్కడ అయిపోయింది, నెక్స్ట్ దానికి వెళ్ళిపోయారు. ఇక్కడ అంతే, ఇంతవరకు అండి. ఇక్కడ ఎంతగా మీ ప్రశ్నకు తగ్గట్టుగా అనిపించిందంటే, ఒకటి, ప్రస్తుతానికి సంఘమే రాజ్యం, సంఘం కట్టబడాలి, మనుషులు మారాలి అన్నది కావచ్చు. రెండు, ప్రత్యక్ష పాలన 1000 సంవత్సరాల పాలన కోసం కూడా కావచ్చు అంటారు సజీవ వాహిని కమెంటేటర్స్. ఇక్కడ మీకేమైనా క్లారిటీ వచ్చిందా రవి గారు?
ఓకే బ్రదర్, ఇవి వాళ్ళు కూడా బహుశా అని చెప్తూ వచ్చినారు. జీవాహనం కూడా మనకు క్లారిటీగా చెప్పలేదు. వాళ్ళు కూడా బహుశా ఉండొచ్చు అన్నారు కాబట్టి దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు బ్రదర్, ఇబ్బంది.
ఒకవేళ బహుశా అని చెప్పకుండా ఇది అని చెప్తే మాత్రం ప్రమాదమే. ఎందుకంటే అక్కడ ఉన్నది మనం క్లారిటీ లేని విషయాలు అభిప్రాయాలు చెప్తారు. సభ్యుల అభిప్రాయాలు చెప్పినట్టుగా, టీం సభ్యుల అభిప్రాయాలు చెప్పినట్టుగా, సజీవ వాహినిలో కమెంటేటర్స్ అభిప్రాయాలు కూడా చూసాం. మనం అక్కడ క్లారిటీ లేని దాన్ని రాజ్యం వచ్చుగాక అన్న ఒక్క ముక్కను దేనికి అప్లై చేయాలన్నది బహుశా అని చెప్పడమే సరైన వివరణ అని అంటాను నేను.
దీనికి ఓకే బ్రదర్, దీనికి ఓకే.
ఎస్, మీరు సాటిస్ఫై అయ్యారు కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. బాగుంది రవి టీచర్ గారు, చక్కటి ప్రశ్న, మీరు బాగా స్పందించారు. మనం ఇంకా ముందుకు కొనసాగుతాం. ఇంకేమైనా అట్లాంటి విషయాలు, ప్రశ్నలు కానీ, మీరు అధ్యయనం చేసిన విషయాలు కానీ, స్టేట్మెంట్స్ రూపంలో కానీ, అభిప్రాయాల రూపంలో కానీ పంచుకుంటే బాగుంటుంది. మిగతా వాళ్ళు మాట్లాడచ్చు. అలాగే చాట్ బాక్స్ లో పార్టిసిపెంట్స్ కూడా మీరు ఏమైనా చెప్పే ఉంటే చెప్పొచ్చు, అడిగి ఉంటే అడగచ్చు.
సార్ 11వ వచనం సార్, మానుదిన ఆహారం నేడు మాకు, సార్ మానుదిన ఆహారం నేడు మాకు దయచేయమనింది కదా సార్. దాన్ని మనము మామూలుగా మత్తయి సువార్త 4:4 ప్రకారము, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి మాట నుంచి వచ్చి జీవించును అని మాట ఉంది కదా సార్. అట్లా మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు సార్.
ఓకే, అనుదినాహారము అంటే రొట్టె కోసమే కాదు ఆత్మీయ ఆహారం కోసం కూడా తీసుకోవాలా, అదా నీ ప్రశ్న?
సార్.
ఓహో, బాగుందిగా, చాలా బాగుంది. ఇక్కడ ఏమైనా నవనీత మీరు హెల్ప్ చేయొచ్చు. తన అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు. తను ఏమంటుందంటే అనుదిన ఆహారం అంటే కేవలం భోజనమేనా ఆత్మీయ ఆహారం కూడా తీసుకోవాలని అడుగుతుంది. దాని మీద మీరు అభిప్రాయాలు చెప్తారా టీం సభ్యులు?
ఈ రాజ్యం వచ్చేగాక నిశ్చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక అనేది దేవునికి సంబంధించిన మాటలు బ్రదర్, పరలోకానికి సంబంధించినవి. ఇదైతే మా అనుదిన ఆహారం మాకు దయచేయం అనేది మనుషులమైన మనకు సంబంధించింది. ఇది ఆహారం కొరకు, ప్రతిరోజు మనకు ఆహారం కొరకే అని నేను అనుకుంటున్నాను బ్రదర్. శారీరకమైన ఆహారం అవసరం కొరకని నేను అనుకుంటున్నాను బ్రదర్.
బాగుంది, ఇది మన అవసరాలకు సంబంధించింది, ఆత్మీయది కాదు అని అమరావతి అంటది. మిగతాలు మాట్లాడతారా? సుశీల టీచర్ గారు, ఆత్మీయ ఆహారం కాదు అని ఆవిడ కూడా చాట్ బాక్స్ లో అంటుంది. అనిలు కేవలం శారీర ఆహారం కొరకే అని అంటున్నాడు. మిగతా టీం సభ్యులు మాట్లాడారు, తర్వాత పార్టిసిపెంట్ చెప్తే విందాం. ఒకవేళ టీం సభ్యులు ఏం మాట్లాడకపోతే మీరు మాట్లాడే వరకు ప్రతి బైబిల్ స్టడీ మీతో నడిపిస్తాం. మీరు మాట్లాడాలనే ఈ ఉద్దేశం. మీరు మాట్లాడకుండా గమ్మును కూర్చుంటే మాత్రం అయిపోయింది బైబిల్ స్టడీ అనో. మీరు మాట్లాడేదాకా మిమ్మల్ని పెడతాను. తర్వాత రమేష్ టీచర్ గారు ఆత్మకు సంబంధించిన మాట అన్నారు. నవనీత శరీర ఆహారమే సార్ అంది సంగారెడ్డి. ప్రసన్న కుమారు, నిత్య జీవపు ఆహారం అనుకుంటున్నాను అన్నాడు. మెర్సీ జోసెఫ్, ఇహలోక అవసరత సార్ అన్నారు. వెంకటేశ్వర హెడ్కాని శివులు గారు, భౌతిక ఆహారం అని అంటున్నాడు. రెండు రకాలుగా మాట్లాడుతున్నారు, టీం సభ్యులు మాట్లాడాలి.
ఇక్కడ అలదిన ఆహారము నేను చూసుకునేటప్పుడు ఆహారం అంటే నిజంగానే మరి మన యొక్క జీవితానికి కావలసిన కనీస అవసరతలను తెలియజేస్తూ ఉన్నప్పటికి కూడా ఆ అవసరతలన్నీ కూడా దేవుని కృప వల్ల మాత్రమే తీర్చబడుతున్నాయి అనేది తెలుసుకో. మనం కూడా మన యొక్క అవసరతలు కూడా మన అన్నదిన ఆహారంలో మనం చేసేటువంటి భుజించేటువంటి ఆహారం కూడా అది దేవుని వల్ల మాత్రమే, దేవుని కృప వల్ల మాత్రమే మనకు వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా శిష్యులు కూడా కేవలం ఆహారం కోసం కాదు, వారి అవసరతలు తీర్చబడుతున్నాయని కాదు కానీ
ఒక మాట మీ గైడ్లైన్స్ లో ఏం చెప్తామంటే మీరు చెప్పేది ఒకటే రెండు మాటల్లో నేరుగా చెప్తే అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం. మీరు ఎక్స్ప్లెనేషన్ మాట్లాడతామంటే క్లారిటీ రాదు. మీరు శరీర ఆహారమా ఆత్మీయ ఆహారం అని అన్నాం. నేను శరీరం ఆహారం అనుకుంటున్నాను లేదా ఆత్మీయ ఆహారం అనుకుంటున్నాను అంటారు. ఎందుకు అలా అంటే అప్పుడు ఎందుకంటే అంటారు. మీరు ఎందుకంటే స్టార్ట్ చేశారు అనుకోండి టైం అయిపోద్ది. అందుకోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ముందు చెప్పండి.
ఏ అవసరతని ఇక్కడ అనుదిన ఆహారం అయ్యి ఆత్మీయంగానైనా శారీరకంగానే ప్రతి అవసరత దేవుని యొక్క కృపతోనే మనకి ఇవ్వబడుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నమ్మకం ఆ విశ్వాసం మనలో ఉండాలి.
ఇప్పుడు మళ్ళా నేను అడిగినట్టుగా చెప్పండి అమ్మా, శరీర ఆహారమా ఆత్మీయ ఆహారమా? ఇప్పుడు మళ్ళా చెప్పండి సమాధానం.
మొదటిగా మరి దేవుడి ఎంతకు వస్తున్నప్పుడు వారు అనుదిన ఆహారము భుజించడానికి ఆత్మీయంగా కంటే ఆత్మీయంగానే చూసుకోవాలి, శారీరకంగా కూడా చూసుకోవాలి.
అమ్మయ్యా అర్థమైంది, రెండు విధాలుగా తీసుకోవాలి అంతే మీరు చెప్పాలి. అవసరమైతే అప్పుడు మేము అడిగితే మళ్ళీ చెప్పాలి, అప్పుడు మాకు క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు. థ్యాంక్ యూ. సో మేరీ గారు అంటారు, మిగతాలు ఏమైనా మాట్లాడతారా? యోహాన్
అయ్యా, శరీరం వస్తుంది తర్వాత ఆత్మీయంగా కూడా వస్తుంది అయ్యా ఆహారం.
అద్భుతం, రెండు తీసుకోవాలని అంటాడు ఆయన. మేరీ గారు రెండు అన్నారు, కొంతమంది రెండు అన్నారు, మిగతా వాళ్ళు ఏమైనా మాట్లాడతారా?
బ్రదర్, ఇక్కడ మనకు చూస్తే ఏమనిపిస్తోందంటే ప్రతిరోజు ఆయన పైన ఆధారపడాలి. మన భౌతిక అక్కరలే కానీ ఈ రోజు రేపటి కాదు. ఇంకా అంటే కేవలం ప్రతిరోజు ఈ రోజు గురించే మనం అడగాలి అని భౌతికమైన ఆహారం గురించి ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నట్టు నాకు నా అభిప్రాయం.
ఇప్పుడు ప్రశ్న అడిగిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఒకలేమో భౌతిక ఆహారం, ఒకలేమో ఆత్మీయ ఆహారం, మరొకలేమో రెండు అని అంటే ఎట్లా క్లారిటీ వచ్చేదండి? ఏదో క్లారిటీ ఇవ్వాలి కదా మీరు. బాబు మాస్టర్ గారు
శరీర ఆహారం మీదనే ఇక్కడ చెప్పుకోవాలి బ్రదర్. ఇక్కడ
ఎందుకు తీసుకోవాలి శరీర ఆహారంగా ఆత్మీయాహారం తీసుకోకూడదు?
శరీర ఆహారం ఏ విధంగా తీసుకోవాలన్న విషయం మీదనే మనం మాట్లాడుకోవాలి బ్రదర్. ఇక్కడ
ఎందుకు మాట్లాడుతున్నాం ఉంది మీరు అన్న మాట్లాడుతున్నారు.
అంటే మన భూమి మీద మనం ఉన్నాం కాబట్టి మనకి దేవుని అడుగుతున్నాం ప్రభా మాకు అంటే అనుదినము మీరు ఆహారము అంటే ఇవ్వాలని చెప్పేసి అని మాట్లాడుకుంటున్నాం. మన భూమి మీద ఉన్నాం కాబట్టి మన మనుషులు కాబట్టి మనకు
కావాల్సింది. బాగుంది అది అర్థమైంది. అందేహ ఆహారం అంటే ఫుడ్ అనుకుందాం. వై నాట్ స్పిరిచువల్ ఫుడ్?
మన ఆత్మీయ ఆహారం అనేది మనం దేవునితో సంబంధం అంటే ఉండటం కోసం అనేది మనం పెట్టుకుంటాం బ్రదర్. ఇక్కడ మనం ఏంటంటే మనం జీవించాలనుకున్నది అంటే మనం జీవించడం కోసం ఆహారమే కాబట్టి దాన్ని మనం ప్రభువుని అడుగుతున్నాం. ప్రభు నాకు సరిపడా ఆహారం ఇవ్వనట్టుగా మనం మాట్లాడుకుంటాం బ్రదర్. ఇక్కడ శరీర ఆహారంగా చెప్పుకుంటున్నాం బ్రదర్. ఇక్కడ
అదే మీరు చెప్పింది అర్థమైంది. బేసిక్ ఏమైనా ఆవిడ క్లారిటీ కోసం చూడండి. ఆవిడ ఏం మాట్లాడుతుంది అమ్మా అమరావతి మా సమాధానం నీకేమైనా సాటిస్ఫై అయ్యావా?
సామెతలు 30:8 సామెతలు 30:8 బ్రదర్. సామెతలు 30:8
చెప్పండి.
ఆగూరు ప్రార్థన చేస్తాడు బ్రదర్. ఇక్కడ ఆగూరు ఆయన ప్రార్థన చేస్తాడు ప్రభువా నాకు
లేదు. మనం స్టడీ చేస్తుంది మత్తయి సువార్త 6వ అధ్యాయం మీద. మీరు ఆ సామెతలు మాట్లాడితే ఆవిడ ఆల్రెడీ మత్తయి సువార్త 4వ అధ్యాయం కోట్ చేసింది. నవనీత ఆవిడ వేకి అడగల ప్రశ్న కదా. నవనీత మత్తయి సువార్త 4వ అధ్యాయం కోట్ చేసి మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు దేవుడి నోటి నుంచి మాట వల్ల జీవించును అన్నారు కదా. ఆవిడ మాట్లాడే మత్తయి సువార్తలో ఉంది, మీరు మాట్లాడే సామెతల గ్రంథంలో ఉంది. అందుకోసం ఎట్లా తీసుకోవాలి అది ప్రశ్న.
అంటే మన పోషణ కోసం బ్రదర్. అంటే మనం జీవించడం కోసం అనేది మనం అర్థం చేసుకోవాలి బ్రదర్. ఇక్కడ
ఎందుకు అర్థం చేసుకోవాలి? ఎందుకు అర్థం చేసుకోవాలి అని మీరు అన్నప్పుడు ఎందుకు అర్థం చేసుకోవాలి, గ్రౌండ్ ఏంటి అని అడుగుతున్నాను.
అంటే మనం జీవించాలి కాబట్టి జీవించడం కోసం అనేది నేను అర్థం చేసుకున్నాను. అంటే మన భూమి మీద ఉండడం మనకు కావాల్సింది ఆహారమే కాబట్టి.
అద్భుతం. మీట్లో పెట్టుకోండి. సరే మీరు చాట్ బాక్స్ లో కూడా ఎవరు దీన్ని ఎస్టాబ్లిష్ చేయట్లేదు ఇదే అని ఎవరు చెప్పట్లా. ఎందుకు నేను దీన్ని ఆత్మీయ ఆహారంగా తీసుకోవద్దు అని అంటానంటే ప్రశ్న అడిగిన నవనీత అదే 6వ అధ్యాయంలో చివరి మాటలు చదవాలి. 6వ అధ్యాయము 31వ వచనం చదువుతావా? పైనుంచి అదే ఉంది. 6వ అధ్యాయము 25 చదువుతావా?
అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణంను గుర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చేయనను చింతింపకడి. ఆహారం కంటే ప్రాణమును వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా?
ఇప్పుడు చెప్పు ఆత్మీయ ఆహారమా శరీర ఆహారమా?
అంటే వీటి గురించి ఆలోచించకు అని దేవుడు చెప్తున్నట్లు అనిపించింది సార్.
ఓ అమ్మా నీ ప్రశ్నకు సమాధానం వచ్చిందా? ఆ వాక్యం ఆత్మీయ ఆహారం శరీర ఆహారమా?
నాకైతే క్లారిటీ రాలేదు సార్. అంటే ఇప్పుడు ఒకవేళ శరీరానుసారంగా అంటే ఇప్పుడు మీరు అన్నట్లు 31లో ఉంది సార్, ఏమి ధరించుకుని ఏం తిందమో ఏం తాగుదామో ఏం ధరించుకుందామో అని చింతింపకుడి అని అన్నాడు కదా సార్. ఒకవేళ వీటి గురించి అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా సార్. అది
నీకు ఆ వాక్యం చదివితే ప్రశ్నకు సమాధానం అని రాలేదా? అక్కడ ఏమైనా ఆత్మీయ ఆహారం కనిపించిందా నీకు?
సార్ 33లో ఉంది సార్, ఆయన రాజ్యం నీతి మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. మొట్టమొదట మరి ఆయన రాజ్యం నీతి మీద సార్, తర్వాత ఇవన్నీ కూడా అనుగుణము వచ్చేవన్నీ కూడా వస్తాయి.
ప్రశ్న ఏంటండి మీరు మాట్లాడుతున్న సమాధానం ఏంటంటే ప్రశ్న ఏంటి, అనుదిన ఆహారం అంటే శరీరాహారమా ఆత్మీయాహారమా? అక్కడ కింద చదివిన వాక్యాలను బట్టి మీకేం అర్థమైంది? ఆత్మీయ ఆహారమా శరీర ఆహారమా? టీమ్ సభ్యులు రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఎక్కడో వెతుక్కోలే, దాని కింద ఉన్న వాక్యాలే నేను మాట్లాడుతున్నాను. శరీరాహారము అని కింద ఉంది, శరీరాహారంగానే తీసుకుందాము. ఇక్కడ చదివిన తర్వాత నాకు అర్థం ఏమనాలి, రైట్? శరీరాహారం అని అక్కడ ఉంది కాబట్టి శరీరాహారంగానే ఆన్సర్ తీసుకోవాలి. నవనీత అర్థమైందా? ఏమి సార్, సరే మిగతా విషయాలు మాట్లాడండి. ఇంకేమన్నా ఉన్నాయా డిస్కస్ చేయాల్సినవి? నేను దయచేసి ఏమంటానంటే, మనకి ఇంక అక్కడ లేనప్పుడు అభిప్రాయాలు చెబుదాం, అక్కడ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. అందుకే గైడ్లైన్స్ లో ఒక మాట రాసాం, మీరు బైబిల్ అంతా తిరుగుతామంటే అప్పటికి క్లారిటీ రాదు. బైబిల్ అంతా తిరగొద్దు, బైబిల్ అంతా తిరగకుండా 10వ పాయింట్, ఇవ్వబడిన ఆనాటి ప్రారాగాపు నుండే వారి భావాన్ని సమర్థించి ఇతర వాక్యాలు పంచుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సభ్యులకు సూచించాలి. అప్పుడు మీకు కాంటెక్స్ట్ లోంచి మాట్లాడతారు. టెక్స్ట్ ఎక్కడైనా పలాన చోట ఆహారం 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 భలే కోట్ చేశారు, మళ్ళా మొదటి పేతుడు 2వ అధ్యాయం కోట్ చేశారు, వాక్యం అనే పాలు అట్లాగా తిరుగుతూ ఉంటాయి, క్లారిటీ రాదు. ఆ కాంటెక్స్ట్ లోంచి మాట్లాడాలి, ఆ ప్యాసేజ్ నుంచే మాట్లాడాలి. మహా అయితే పైన కింద నుంచే మాట్లాడితే మీకు క్లారిటీ వచ్చేది. ఓకే, ఇంకేమైనా మీరు చదివిన ఈ 11 వచ్చిన దాని నుంచి ఇంకేమైనా మాట్లాడతారా? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా?
బ్రదర్, మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అనే దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటారు?
మీరు ఎలాగో ప్రార్థన చేయుడి అన్నది ఏముందో అర్థం చేసుకోవాలి. మీ క్వశ్చన్ రీఫ్రేమ్ చేయాలి. మీరు ఎలాగో ప్రార్థన చేయుడి అన్న మాట దగ్గర అర్థమైంది, అర్థం కానిది ఏముంది? అయినా మీరు ఎందుకు ప్రశ్న ప్రశ్న మార్చి అడగండి.
బ్రదర్, ఇక్కడ ఏంటంటే ప్రార్థన ఎలా జరుగుతుందో, అంటే శిష్యుడు అంటే ప్రార్థన అంటే భూలో అంటే ఇక్కడ ఏ విధంగా అంటే ప్రార్థన ఎలా జరుగుతుందో అది ప్రభుకి అంటే వేరే తండ్రికి వ్యతిరేకంగా ఉందనే ఆలోచనతో ప్రభు ప్రార్థన ఎలా చేయాలని చెప్తున్నారే అనుకుంటున్నా బ్రదర్ నేను అనుకోవటం శిష్యులకి.
ఆయన మీరు ఎలాగ ప్రార్థన చేయండి అన్నాడు, అందులో మీకు డౌట్ ఏంటి? అలాగే ప్రార్థన చేయమన్నాడు, అలాగే చేద్దాం
అంటే అది మనం ఆయన ఆజ్ఞ రూపంగానే తీసుకోవాలి బ్రదర్ అని నేను అనుకుంటున్నా బ్రదర్. అనే ఉన్నది ఆజ్ఞ రూపంలో చెప్పింది, అది ఆజ్ఞగానే పాటించాలని అనుకున్నా బ్రదర్. అది అంతేనా బ్రదర్?
మీరు ప్రశ్న ఎలా మార్చి అడిగితే అని అర్థం అవుతుంది. మీరు ఎలాగో ప్రార్థన చేయండి అన్నప్పుడు
అంటే మనం ఎవరికి ఎలా చేస్తే ప్రార్థన, మీరు ఎలా ప్రార్థన చేయుడి అనుకుంటే దాన్ని మనం ఏ విధంగా మనం అంటే తెలియపరచాలని విషయం అనుకుంటున్నాం బ్రదర్. అది ఎందుకు అది ఆ మాట ఎందుకు వచ్చింది ప్రభు వారికి ఆలోచన లేదు, ప్రభు ఈ మాట ఎందుకు చెప్పారు?
శిష్యుడు అక్కడ ప్రార్థించడం తెలియనప్పుడు ఎలా ప్రార్థించాలో చెప్పి అన్నారు, ఆ ప్రకారమే మనము కూడా ఎలా ప్రార్థించాలో చెప్తున్నారు బ్రదర్. అక్కడ
మీరు సభ్యులతో మాట్లాడకూడదు, మీరు నాతోటే మాట్లాడాలి. అమరావతి చక్కగా సమాధానం చెప్పడానికి ట్రై చేసింది. ఇక్కడ శిష్యులు మాకు ప్రార్థన నేర్పయ్యా అన్నారు, అంటే ఇక్కడ లేదు ఆ మాట. మీరు లూకాసు వార్త 11వ అధ్యాయం చదివితే సేమ్ ప్రార్థన మాకు నేర్పయ్యా అన్నప్పుడు ఏసయ్య మీరు ఎలాగో ప్రార్థన చేయండి అన్నాడు. ఇక్కడ అందుకే నేను బాబు మాస్టర్ గారిని క్వశ్చన్ రీఫ్రేమ్ చేయండి, క్వశ్చన్ మాకు అర్థమయ్యేలా అడగండి, మేము డిస్కస్ చేయగలుగుతాం. మీరు సగం సగం ప్రశ్న అడిగితే మాకేం అర్థం కాదు. మీ ప్రశ్న మీరు రాసుకోనైనా అడగండి, లేకపోతే ఎలా చెప్పగలుగుతాం అది.
అంటే బ్రదర్ ప్రార్థన అంటే మీరు ఇలాగూ ప్రార్థన చేయుడు అని ఎందుకు అనుకున్నా
బ్రదర్? శిష్యులు అడిగారు, ఆయన సమాధానం చెప్తున్నాడు. నేను వాక్యం కూడా కోట్ చేసిన లోకాసు వారి 11వ అధ్యాయం. మీ ప్రశ్నకు సమాధానం వచ్చేసినట్టేనా మరి?
11:2 బ్రదర్. అంటే అంత ముందు అంటే ఏ విధంగా ఉన్నదని ప్రభు అంటే అలా జరగలేదని అనుకున్నారా ఏంటనేది ఆలోచన బ్రదర్ అది. అందుకే అడుగుతాడిగనమాట, ప్రార్థన చేయటంలో అది ప్రభు ఎందుకు ఆ మాట మళ్ళీ చెప్పాల్సి వచ్చిందని ఆలోచన వచ్చింది బ్రదర్. అది మీరు ఇలాగ ప్రార్థన చేయుడి అని అన్నారు బ్రదర్, అంటే అంత ముందు వాళ్ళు ఇలా చేయలేదా లేకుంటే?
అడిగే ప్రశ్న మీరే కాదు, ఎవరు ప్రశ్నించినా సరే ప్రశ్న అర్థమయ్యే రీతిలో సింపుల్ గా సూట్ గా ఉంటే బాగుంటారు.
మీరు ప్రశ్న అడిగితే క్లారిటీ లేకపోతే డిస్కషన్ లోకి ఆ ప్రశ్న తీసుకోబడదు. మిగతా విషయాలు మాట్లాడారు ఇంకెవరైనా
మీరు ఇలాగ ప్రార్థన చేయుడు అంటే మనం ఎలా చెప్పాలి అనేది నేను ప్రశ్న అడగదు.
సరే మిగతా ప్రశ్న మాట్లాడండి. ఈ ప్రశ్న నేను తీసుకో నాకు అర్థం కాలేదు, నేను డిస్కషన్ పెట్టను ఈ ప్రశ్న మీద. నాకు అర్థం అయితేనే అప్పుడు డిస్కషన్ పెడతాను. ఈ ప్రశ్న మిగతా వాళ్ళు ఉంటే అడగండి, అర్థమైతే డిస్కషన్ పెడతా. ఇంకేమైనా అర్థం కాని విషయాలు ఉన్నాయా? అర్థం కాని విషయాలే కాదు, మీరు స్టడీ చేసిన విషయాలు ఏమైనా ప్రజెంట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. నేను ఇది స్టడీ చేస్తే నాకు ఎలా అనిపించింది అని చెప్పినా క్లారిటీ వస్తుంది. మామూలుగా చదివిన వాక్యమే మనకు అర్థమైంది, మనం అందరం కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఇంకా స్పష్టత రావాలి, గ్యాప్లన్నీ ఫిల్ అవ్వాలి. అలా కాకుండా అందరం కూర్చొని సుమారు 550 మంది కూర్చొని ఈ ప్యాసేజ్ అంతా పట్టుకొని ఏమీ క్లారిటీ రాలేదంటే మనం టైం వేస్ట్ చేసినట్టే. టీమ్ సభ్యులు ఇంకేమైనా అడుగుతారా? ప్రశ్నలు ఏమన్నా ఉన్నాయా? స్టేట్మెంట్స్ ఏమైనా ఇస్తారా? కొన్ని ప్రశ్నలు చాట్ బాక్స్ లో పెడుతున్నారు, బాగున్నాయి ప్రశ్నలు, చాలా క్లారిటీగా ఉన్నాయి. అలా మీరు క్యూట్గా సూటుగా అడగగలిగితే బాగుంటుంది. కొన్ని ప్రశ్నలు ఎలా వస్తున్నాయంటే మీరు ఏమైనా డిస్కస్ చేస్తారు, మీరు మాట్లాడతలే కాబట్టి నేను ఆ ప్రశ్నల మీద మీకు చదువుతున్నా. అందులో ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, ఒకటి సుశీల టీచర్ గారు అంటున్నారు, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక అంటే ఏంటి? అదొక ప్రశ్న. తర్వాత యేసురత్నం గారు కూడా అది అడిగారు, పరిశుద్ధుడు పరలోకంలో ఉన్నవాడే, పరలోకంలో పరిశుద్ధులే ఉండేది కదా, మళ్ళీ ఆయన నామం పరిశుద్ధ పరచడం ఏంటి? దేవుడు పరిశుద్ధుడు కదా, ఆయన నామం పరిశుద్ధపరచబడిన గాక అంటే ఏంటి? సేమ్ అదే ప్రశ్న అడిగారు ఆయన. శామ్యూయేలు అంటాడు, అపరాధం అంటే ఎలా అర్థం చేసుకోవాలి, అపరాధాలను మీరు క్షమించిన ఎడలన్న అపరాధం అంటే ఏంటో ఒక ప్రశ్న అడిగారు. జెస్సీ కళ్యాణ్ డాక్టర్ గారు అంటారు, మనుషుల అపరాధాలు అంటే ఏమిటి, వాటిని మానవులైన మనం ఎలా క్షమించాలి, తన ప్రశ్న బాగుంది. ఇట్లా ప్రశ్నలు అడుగుతున్నారు, వాటి దగ్గరికి వెళ్దాం. మీకు ముందు ప్రశ్నలు మీకు క్లారిటీ వచ్చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఎక్కువ ఈ పాయింట్స్ అడుగుతున్నారు. అర్జున్ అన్నాడు, అర్జున్ బ్రదర్ అంటున్నారు, మన శోధనలోకి తెచ్చేవాడు ఎవరు, సాతానా లేకపోతే దేవుడా, ఎవరి వల్ల శోధనలు వస్తాయన్న ప్రశ్న కూడా అక్కడ వచ్చింది. పోనీ మీరు ఎలాగ ప్రశ్నలు అడగలేదు, ఈ టీమ్ పార్టిసిపెంట్స్ అడుగుతున్న ప్రశ్నల మీద మీరు ఏమైనా సమాధానం చెప్తారా టీమ్ సభ్యులు? అందులో ఆల్రెడీ చదివిన ప్రశ్నలు ఏ ప్రశ్న మీరు తీసుకొని మాట్లాడచ్చు.
బ్రదర్, శోధనలోకి అనేటువంటి ఎవరు తెస్తారు అన్నాడు కదా, అది అపవాదం ద్వారానే శోధింపబడతాం. ఇక దేవుడు ఏమాత్రం కూడా మనను పాపం విషయమై శోధించదు, అది అపవాది 100% సాతాను ద్వారానే శోధింపబడతాం.
శోధన రాదు, శోధన 100% సాతాను ద్వారానే కలుగుతాది. మమ్మల్ని శోధనలోకి తేక అన్నప్పుడు దేవుడు శోధిస్తాడు అనుకోకూడదు అని బాబు మాస్టర్ గారు అంటారు. ఇంకేమైనా మాట్లాడతారా టీమ్ సభ్యులు? ఆయన చెప్పింది ఆ ప్రశ్న, యొక్క శోధన ఎవరి వల్ల కలుగుతుంది, దేవుడు వల్ల సాతాను వల్ల?
సార్ వందనాలు. దేవుని వల్ల 100% కాదయా, ఇది సాతాను వల్ల వచ్చేది. అది యాకోబు రాసిన పత్రికలో కూడా ఉంది, 1 అధ్యాయం 13వ వచనంలో.
చాలా చక్కగా యాకోబు పత్రికలో ఆ మాట ఉంది అని కోట్ చేశారు. ఒకసారి రిఫరెన్స్ చెప్పి చదువుతారేమన్నా యోహాను, మీరు చదివితే ఆయన క్లారిటీ వస్తారు.
అయ్యా ప్లీజ్. దేవుడు కీడి విషయమై శోధింపనేరాడు, ఆయన శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు. అయ్యా మొదటి అధ్యాయము 13వ వచనం. అయ్యా
1:13 యాకోబు చదువు.
దేవుడు కీడి విషయమై శోధింపనేరాడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు.
చాలా చక్కగా దేవుడి వల్ల కాదు అని అన్నావు, మరి ఎవరి వల్ల శోధన వచ్చేది?
ఇది సాతాన్ వల్లనే ఖచ్చితంగా.
సాతాన్ వల్ల శోధన వస్తుంది అని అంటాడు. ప్రశ్న అడిగిన వాళ్ళకి మా టీం సభ్యులు సమాధానం చెప్పగలిగారు. మీరు సాటిస్ఫై అయితే ఓకే అనండి, సాటిస్ఫై కాకపోతే కాదు అనండి. ఇక్కడ నేను బాబు మాస్టర్ సారీ రవి మాస్టర్ గారి యోహాన్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఆదికాండం 12:1 మీద మీరు మాట్లాడాలి. ఇరవై రెండు మొదటి వచనం చదవాలి. ఆదికాండ 22 మొదటి వచనం.
ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అది బ్రదర్ 1వ వచనం.
ఇప్పుడు అక్కడ దేవుడు పరిశోధించాడు అన్న మాటని దేవుడు శోధిస్తాడు అన్నట్టుగా తీసుకోకూడదా?
ఇది పరీక్ష బ్రదర్, ఇది పరీక్ష గానే. ఇది ఈ ప్రభువు అబ్రహామును పరీక్షిస్తున్నాడు గాని ఇది శోధన కాదు కదా?
అది కొంచెం పరిశోధనకి శోధనకి తేడా ఏమైనా మీరు మాట్లాడితే ఆయన అడిగిన ఆయనకి ఏమైనా క్లారిటీ వస్తుంది.
ఇది పరీక్ష తప్ప ఎప్పుడు పాపం విషయమై ప్రభు శోధించడు. ఆధ్యాత్మికంగా బలపడడానికే దేవుడు కొన్ని పరీక్షలు అనుమతిస్తాడు తప్ప పాప విషయం ఎప్పుడు ఆయన శోధించడు. ఇది ఆయన పరిశోధిస్తున్నాడు తప్ప ఆయన పాపానికి పాపం చేయమని శోధించడం లేదు.
ఓకే, దేవుడు పరీక్షిస్తాడు శోధించడు, సాతాన్ శోధిస్తాడు అని కూడా మాట్లాడుతున్నారు. ఇంకేమైనా మాట్లాడతారు ఇక్కడ? అమరావతి
1 కొరింథీ 10:13 కూడా సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనేయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయను అని కూడా రాయబడి ఉంది కదన్నా.
ఇప్పుడు ఆ వాక్యం మీద నీ ప్రశ్న ఏంటమ్మా? దేవుడు శోధిస్తాడు అన్నట్టుగా ఆ వాక్యం ఉంది అనా నీ ప్రశ్న?
అవునన్నా.
దేని మీద ఏమన్నా బాబు రవి టీచర్ గారు మాట్లాడతారా? మొదటి కొరింథీ 10 కూడా ఆ మాట ఉంది కదా, 10 10:13 నుంచి అమరావతి గారు అడుగుతున్నారు. దీని మీద ఏమన్నా మాట్లాడతారా?
ప్రభువు ఇక్కడ కూడా మనకు పాపం విషయమే శోధించినట్టు కనపడడం లేదు. మనకు మనం ఆధ్యాత్మికంగా బలపడడానికి ప్రభు కొన్ని అనుమతిస్తాడు తప్ప పాపం చేయమని ఎప్పటికి కూడా ప్రభు శోధించడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి యొక్క వ్యాఖ్యానాన్ని.
అంటే ఇదే దేవుడు పాపం చేయడానికి శోధిస్తాడా అన్నది కూడా ప్రశ్న కాదు. శోధన దేవుడి నుంచి కలుగుతుందా, సాతాన్ నుంచి కలుగుతుందా? దేవుడి నుంచి కూడా కలుగుతుంది అనుకోవాలా, లేదు సాతాన్ నుంచి మాత్రమే కలుగుతుంది అనుకోవాలా? అది ప్రశ్న. పాపం విషయమే శోధించాడా లేదన్నది ప్రశ్న కాదు. శోధన ఎవరి దగ్గర నుంచి వస్తుంది అది ప్రశ్న.
పరీక్షలు అనేటువంటి ప్రభువు కూడా పరీక్షిస్తాడు. ఖచ్చితంగా ప్రభువు పరీక్షిస్తాడు మనలను. ప్రభువు మనం ఆధ్యాత్మికంగా బలపడడానికే ప్రభువు పరీక్షిస్తాడు తప్ప ఈ సాతానుడు వాని యొక్క శోధనలు ఏంటంటే
ఎప్పుడు మనల్ని పాపములు పడివేయడానికే వాని యొక్క వే అలా ఉంటుంది, ప్రభు యొక్క వే ఇలా ఉంటుంది. బ్రదర్
బాగుంది. టీమ్ సభ్యులు చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. ఏమన్నారంటే స్వామి ఎలా అంటాడు, శోధింపబడనీయడు అంటే సాతాను చేత సాతానికి అనుమతి ఇవ్వడం కొరకు అంతే తప్ప దేవుడు శోధిస్తాడని కాదు. ఇక్కడ అమరావతికి ఏమన్నా క్లారిటీ వచ్చిందా?
ఎస్ అన్న, నాకు క్లారిటీ ఉందన్నా. అయితే ఇది కూడా కోట్ చేసి చెప్పానన్న ఈ వాక్యం.
ఓకే, దాన్ని కూడా డిస్కషన్ లో తీసుకొచ్చారు. క్లియర్, దేవుడు శోధించడు, సాతాను శోధిస్తాడు, దేవుడు అనుమతిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు, దేవుడు మేలు కొరకే అనుమతిస్తాడు, కీడు కొరకు అనుమతించడు. అంతవరకు మనం అక్కడ ఆపితే క్లారిటీ ఉన్నట్టే, ముందుకెళ్ళిపోదాం. టైం అయిపోయింది, 6:16 అయింది కాబట్టి ఇక్కడతో నేను ఫుల్ స్టాప్ పెడుతున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ 6 ఇన్ఛార్జీలకి, మీరు చదవలేదు, మీరు సిద్ధపడలేదు, మీరు వచ్చి కూర్చున్నారంటే అనిపించింది మీరు మాట్లాడిన విధానం బట్టి, మనం రేపు దీన్ని కంటిన్యూ చేస్తాము. రేపు దీని మీద క్లారిటీకి రావాలి. వాస్తవానికి మీరు అడిగే ప్రశ్నలు ఈ పాటికి వచ్చిన వెంబడి వచ్చిన డిస్కషన్ అయిపోవాలి. వచ్చిన వెంబడి డిస్కషన్ అవ్వడానికి బదులు ఎక్కడో 1-2 దగ్గర ఆగిపోయాం, అంత ఎఫెక్టివ్ గా లేదు. కొంచెం మీరు సిద్ధపడి రావాల్సిందిగా నేను టీమ్ సభ్యులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే చాట్ బాక్స్ లో చాలా యాక్టివ్ గా మాట్లాడుతున్న వాళ్ళకి అభినందనలు. మీరు అడిగిన ప్రశ్నల్లో మేము 1-2 ప్రశ్నలు తీసుకోలేదు. ఒకటే, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే ఏంటన్నది 2 అడిగారు. దాని మీద టీమ్ సభ్యులు రెస్పాండ్ కాలేదు, రేపు రెస్పాండ్ అవుతారు, దాని మీద కొంత క్లారిటీ ఇస్తారు. దీర్ఘమైన ప్రార్థన చేయకూడదా అన్న ఒకటి వచ్చింది, ప్రార్థన రహస్యంగానే చేయాలా అన్నది కూడా ఒకటి వచ్చింది అన్న ప్రశ్న కూడా ఉంది. పరిశుద్ధపరచబడును గాక అంటే ఎలా అర్థం చేసుకోవాలి, అపరాధం అంటే ఎలా అర్థం చేసుకోవాలి, ఈ ప్రశ్నలు ఏవి మీరు ఇంకా డిస్కస్ చేయలేదు. దయచేసి ఈ ప్రశ్నలు రాసుకునేనా, మీరు చెప్పేటప్పుడు మరి లెంతీగా కాదు, సూటిగా అవును కాదు, ఎందుకు అవునామంటే ఇది వాక్యం, ఎందుకు కాదంటే ఇది వాక్యం, ఎక్కడ ఎలా ఉంది అని మీరు మాట్లాడగలిగితే బాగుంటది. ఎప్పుడు నేను అనుకుంటున్నాను అని మాట్లాడతామంటే అక్కడ మాట్లాడడానికి స్కోప్ లేదు అన్నాకాడ సరే నేను ఇలా అనుకుంటున్నాను అంటే బాగుంటది. అంతే తప్ప నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలా అనుకుంటున్నాను అంటే ఇంకెవరిది తీసుకోవాలి, ఏది ఆధారం ఎక్కడ? అందుకే బైబిల్ వాక్యానన్నా కోట్ చేయండి, కొన్ని సజీవ వాహిని కమెంటేటర్స్ ఇలా అన్నారని కోట్ చేయండి, ఏదో ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి. కొంచెం మీరు చదవాలి, కొంచెం మీరు సిద్ధపడి రావాల్సిందిగా టీమ్ సభ్యులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడతో బైబిల్ స్టడీ మనం ఆపుదాం, రేపు కంటిన్యూ చేద్దాం. ఎవరైనా ఒకరు ఆ టీమ్ సభ్యుల్లో నుంచి ఒకరు, ఇప్పటి వరకు మనం నీ రాజ్యం వచ్చుగాక అన్నది అర్థం చేసుకున్నాం, అనుదిన ఆహారము అన్నది కూడా అర్థం చేసుకున్నాం, శోధన మీద కూడా అంత అవగాహన తెచ్చుకున్నాం, వాటిని బట్టి స్తుతిస్తూ వచ్చిన వారందరికీలోనూ మనలోని మాటలు ఫలించాలి. రేపటి బైబిల్ స్టడీ కొరకు కూడా మనం ప్రార్థించేద్దాం. ఒక సమయం తీసుకోండి.